శాంతి. మనందరము బ్రాహ్మణ ఆత్మలము, ఈ ప్రపంచంలో అందరికంటే భాగ్యవంతులము. ఎందుకనగా స్వయంగా భగవంతుని పాలన మనకి లభిస్తూ ఉన్నది. భగవంతుడు సృష్టి పరివర్తన కోసం ఈ భూమి మీద అవతరించడంతో పాటే మనందరిలో యోగ్యతలు నింపడం ప్రారంభించారు. ఆ యోగ్యతలతో మన శ్రేష్ట వైబ్రేషన్స్ వాతావరణమును మార్చడమే కాదు, మనుష్య ఆత్మలకి కూడా శ్రేష్టంగా మారేటటువంటి ప్రేరణ ఇస్తాయి. ప్రకృతి కూడా పావనమవుతుంది. ఎందుకనగా ప్రపంచమును మార్చుటకు ప్రకృతి మరియు మనుష్య ఆత్మలు కూడా మారడం చాలా అవసరము. మరి దీనికోసము మనలో అవసరమైన విషయము మనలో ఆధ్యాత్మిక శక్తులు నింపుకోవడము, అలౌకిక శక్తులని మనలో నింపుకోవడము. ఈ శక్తులే మన నుండి నాలుగు వైపులా వైబ్రేట్ అవుతాయి, నాలుగు వైపులా ప్రవహిస్తాయి. దానితో ఈ జగత్తు కళ్యాణం జరుగుతుంది. కావున శ్రీమద్ భగవద్గీతలో కూడా చెప్పారు, యోగి ఈ ప్రపంచానికి అందరికంటే కళ్యాణకారుడు. ఎక్కడ యోగి ఉంటారో భూమి మీద అతడి ఉనికి జగత్తు కళ్యాణం చేస్తుంది, చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఛార్జ్ చేస్తుంది. కావున బాబా మనందరికీ రోజు ప్రేరణ ఇస్తున్నారు, పిల్లలు మీ జీవితము యోగి జీవితము, మీరు యోగి ఆత్మలు, మీరు ఈ భూమిపై అవతార మూర్తులు, మీరు ప్రపంచానికి వరదానము. కావున తన శక్తులని గుర్తించండి, తన సత్య స్వరూపమును గుర్తించండి. మీరు సాధారణతలో ఇక ఉండకూడదు. మీ స్థితి ప్రపంచానికి స్థితిగా మారుతుంది. మీ సంపూర్ణ స్థితి సమయాన్ని కూడా సమీపంగా తీసుకువస్తుంది. కావున తన శ్రేష్ట స్వమానములో స్థిరపడాలి. మనందరము ఈశ్వరీయ మహావాక్యాలలో రోజూ వింటాము, ఎక్కడైతే స్వమానం ఉంటుందో అక్కడ దేహాభిమానం సమాప్తమవుతుంది. ఎలాగైతే ప్రకాశము అంధకారాన్ని సమాప్తం చేస్తుందో అలాగే స్వమానము దేహాభిమానమును సమాప్తం చేస్తుంది. ఈ దేహాభిమానమే అన్ని పాపాలకు మూలము. దీనితోటే సమస్త వికారాల ఉత్పత్తి జరుగుతుంది. ఇదే మనుషులని వ్యర్థ సంకల్పాల బురదలో తోసేస్తుంది. ఇదే అనేక చెడు సంస్కారాలకి కూడా జన్మనిస్తుంది మరియు వృద్ధిపరుస్తుంది. నిజం చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలో అన్ని సమస్యలకి బీజము ఈ దేహాభిమానమే. మరియు మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు, స్వమానంలో స్థిరపడితే మనము అన్ని సమస్యల నుండి ముక్తి పొందగలము. మనము విఘ్నముక్త జీవితం యొక్క పరమానందమును పొందగలము. కావున బాబా పదే పదే మనందరికీ విశేష రూపంతో స్వమానం యొక్క విలువ గురించి చెప్తున్నారు, జాగ్రత్త పరుస్తున్నారు. పిల్లలు స్వయాన్ని స్వమానంలో స్థిరపరుచుకోండి, స్వమానం యొక్క అధికారిగా కండి. స్వమానం యొక్క అనుభవం చాలా సుందరంగా ఉంటుంది. దీనితో వరదానం యొక్క అనుభవం కూడా పొందగలము. వాస్తవంగా చెప్పాలి అంటే మన జీవితానికి స్వమానమే వరదానంగా కాగలదు. వరదాని జీవితము అనగా చాలా సహజంగా గడిచిపోతుంది, చాలా సఫల జీవితం ఉంటుంది, సహజ భావంతో కర్మయోగిగా తయారు చేస్తుంది, కర్మలు శ్రేష్టంగా ఉండేందుకు ప్రేరణనిస్తుంది. కావున మనందరము స్వమానం యొక్క విలువను అర్థం చేసుకొని తన శ్రేష్ట స్వమానంలో స్థిరపడే ప్రయత్నం చేద్దాము. స్వమానంతో అనేక లాభాలు ఉన్నాయి. బాబా అనేక మహావాక్యాలలో అనేక రకాలుగా సమయానుసారంగా రకరకాల శబ్దాలలో స్వమానం యొక్క విలువ మనకి చెప్పారు. మీ అందరికీ గుర్తుండొచ్చు, అనుభవం పొందండి. బాబా గుర్తు చేయిస్తున్నారు, ఏ పిల్లలైతే స్వమానంలో స్థిరపడతారో గౌరవం వారి వెనుక నీడవలే వస్తుంది. మనందరికీ తెలుసు, సమాజంలో లేక కుటుంబంలో లేక ఎవరు ఏ సమూహంలో ఉన్నా మనుషులు గౌరవాన్ని కోరుకుంటారు. గౌరవం లేకపోతే జీవితం నిస్సారంగా అనిపిస్తుంది. గౌరవం లేకపోతే మనుషులలో హీన భావనలు కలుగుతూ ఉంటాయి. మరి మనము శ్రేష్ఠ స్వమానంలో స్థిరపడితే మనకి గౌరవాన్ని అడగవలసిన అవసరం ఉండదు, స్వతహగా గౌరవం మనకి ప్రాప్తిస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్లో పెద్దవాళ్ళవుతే పిల్లలు మనవళ్ళు మీకు గౌరవాన్ని ఇవ్వకపోతే, మిమ్మల్ని గొప్ప దృష్టితో చూడకపోతే, అప్పుడు మీరు స్వమానంలో ఉండి చూడండి, అందరూ మిమ్మల్ని ప్రేమించడం మొదలవుతుంది, అందరూ మీ విలువని అర్థం చేసుకుంటారు, అందరూ గౌరవపూర్వకంగా వ్యవహరిస్తారు. ఒకవేళ మీరు ఒక అధికారి అవుతే మీ తోడు పనిచేసే టీం మీ మాట వినకపోతే, మీకు గౌరవాన్ని ఇవ్వకపోతే, అక్కడ మీరు స్వమానం యొక్క అభ్యాసం చేస్తే మీ టీం అంతా, మీ కార్యకర్తలంతా మీ తోడు ఉంటారు. వారి మనసులో, వారి హృదయంలో మీ గురించి గౌరవం కలుగుతుంది. ఏ క్షేత్రంలో మీరు ఉన్నా, ఒకవేళ మీరు టీచర్ కానీ ప్రొఫెసర్ కానీ అవుతే విద్యార్థుల సంపూర్ణ గౌరవం మీకు లభించాలని మీరు కోరుకుంటే అక్కడ స్వమానం యొక్క అభ్యాసం చేయండి. దీనితో ఇద్దరికీ లాభము. ఒకవేళ విద్యార్థికి టీచర్ యందు గౌరవ భావన ఉంటే అతడి గ్రహణ శక్తి పెరుగుతుంది. అలాగే టీచర్కి గౌరవం ప్రాప్తిస్తూ ఉంటే తనలో ఉన్నటువంటి విద్యనంతా కూడా విద్యార్థులందరికీ చక్కగా ఇస్తాడు. దాంతో టీచర్కి లాభము, క్లాసుకి లాభము, కాలేజీకి అందరికీ లాభం కలుగుతుంది. పేరు ప్రతిష్టలు కలుగుతాయి. విద్యార్థులు చాలా చురుకుగా మారతారు. వారిలో ఏకాగ్రత వృద్ధి చెందుతుంది. ఏ క్షేత్రంలో మీరు ఉన్నా, ఒకవేళ మీరు వ్యాపారస్తులైనా అక్కడ కూడా స్వమానంతో సహజ సఫలత ప్రాప్తిస్తుంది. ఒకవేళ మీరు డాక్టర్ అవుతే మీ వృత్తిలో మీరు సహజంగా ముందుకు వెళ్తున్న అనుభవం కలుగుతుంది. మీ దృష్టిలో దాని ప్రభావం తెలుస్తుంది, మీ వృత్తిలో ప్రభావం తెలుస్తుంది. మీ పేషెంట్స్ చాలా ప్రభావితమవుతారు. వారి మనసులో మీ యందు శ్రేష్ఠ భావనలు కలుగుతాయి. ఈ డాక్టర్ మాకు ఏది ఇచ్చినా, ఒకవేళ మీరు బూడిద ఇవ్వండి అయినా కూడా వాళ్ళకి నమ్మకం, దీనితో మాకు జబ్బు త్వరగా తగ్గిపోతుంది అని. స్వమానము ఇతరుల మనసులో మనకి మంచి భావనలను కలిగిస్తుంది. ఇది ఒక లాభము. రెండవది, బాబా రోజు చెప్తారు, మనము చర్చించుకుంటాము, స్వమానంతో అభిమానం తొలగిపోతుంది. దేహాభిమానము, గుణాల అభిమానము, బుద్ధి, సంపదలు ఏది ఉన్నా మన దగ్గర అభిమానం ఉంటే ఆ అభిమానాన్ని తొలగిస్తుంది. మరియు మనకి తెలుసు, మరియు తెలుసుకోవాల్సిందే, అన్ని సమస్యలకి మూలము అభిమానము. అహంకారమే మనుషులని చాలా శ్రమ పెడుతుంది. అన్నిటికంటే పెద్ద శత్రువు, దాగి ఉన్న శత్రువు అహంకారము. అహంకారణంగానే ఇంటింటా మహాభారత యుద్ధము జరుగుతున్నది. అహంభావము ఇతరుల యందు మంచి భావనలను ఉండనీయదు. నేనే కరెక్టు అని చెప్పుకుంటారు, నేను చెప్పేదే కరెక్టు అంటారు, ఇతరులకేమీ తెలియదు అంటారు. ఇటువంటి అభిమానము, అహంకారము, దీనిలో సూక్ష్మంగా నేను అనే భావన ఉంటుంది. ఈ నేను అనే భావన స్వమానం యొక్క అభ్యాసంతో స్వతహగా సమాప్తమవుతుంది. మనము స్వమానం యొక్క అభ్యాసం ఎలా చేయాలి అనేది తరువాత తెలుసుకుందాము. మొదట స్వమానం యొక్క మహత్వము అనగా విలువ గురించి తెలుసుకుందాము. దానితో జీవితంలో అన్ని సమస్యల సమాధానము స్వమానంలో ఎలా దాగి ఉన్నదో మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ మనసు అటు ఇటు పరిగెత్తుతున్నా, యోగం కుదరకపోయినా, పవిత్రత కష్టంగా ఉన్నా, క్రోధాన్ని జయించడం కష్టంగా అనిపిస్తున్నా, అన్నిటికీ సమాధానము, సహజ జీవితాన్ని గడిపేందుకు ఆధారము స్వయాన్ని శ్రేష్ఠ స్వమానంలో స్థిరపరచుకోవడము. అలాగే మూడవ విశేషము, బాబా చెప్పే ఈశ్వరీయ మహావాక్యాల ఆధారంగా చూసినట్లయితే స్వమానంతో కలిగే విశేషము, మీరు మీ శ్రేష్ఠ పొజిషన్లో ఉంటే ఎవరు మీ అపోజిషన్ చేయరు. బాబా చెప్పేటటువంటి మహావాక్యాలలో ఇది ఎప్పుడూ ఉంటుంది. ఉదాహరణకి బ్రహ్మ బాబాని చూస్తే అందరూ చాలా వ్యతిరేకించారు. బాబా ఎప్పుడైతే ఈశ్వరీయ జ్ఞానం వినడం ప్రారంభించారో, భగవంతుడికి రథముగా అయ్యారో, ఈశ్వరీయ ఆజ్ఞ పాలన చేయడం ప్రారంభించారో, పవిత్రత గురించి చెప్పడం ప్రారంభించారో, అందరూ అతడిని వ్యతిరేకించడం ప్రారంభించారు. బాబా పవిత్రత గురించి కేవలం చెప్పడమే కాదు, తను అనుభవం పొందారు. బాబా దగ్గరికి వచ్చిన వారంతా కూడా పవిత్రత యొక్క పావన సరితలో పావనమయ్యారు. కానీ సమాజము పాత భావనలని వదలడానికి సిద్ధంగా ఉండదు. పాత భావనలు ఎంత నష్టపరిచేవైనప్పటికీ కూడా సమాజంలోని వారు వాటిని వదలడానికి ఇష్టపడరు. అందుకే సమాజం అంతా బ్రహ్మ బాబాని వ్యతిరేకించడం ప్రారంభించింది. ఇతడెవరు, పవిత్రత గురించి ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటూ అపోజిషన్ ప్రారంభమైంది. కానీ బ్రహ్మ బాబా తన శ్రేష్ఠ పొజిషన్లోనే ఉన్నారు. పొజిషన్ అపోజిషన్ని సమాప్తం చేస్తుంది. శివ బాబా బ్రహ్మకి చాలా నశాన్ని నింపారు. అందుకని బ్రహ్మ యొక్క మనోస్థితిపై అపోజిషన్ యొక్క ప్రభావం పడలేదు. ఆ అపోజిషన్ బ్రహ్మ బాబాని ఆపలేదు. ఆ అపోజిషన్ ఎక్కువ కాలం కూడా జరగలేదు. ఎందుకనగా మన శ్రేష్ట పొజిషన్ అంటే స్థితి, మన మనసు యొక్క శ్రేష్ట వైబ్రేషన్స్ ఇతరులని, ఎవరైతే మన యందు విరోధ భావనలు కలిగి ఉన్నారో వారిని కూడా మార్చివేస్తుంది. కావున మనమందరము జాగ్రత్త చూపించాలి. కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎవరైనా మనల్ని విరోధిస్తే విరోధం తప్పకుండానే ఉంటుంది. ఎందుకంటే మనము అవలంబించేది సత్య మార్గము, ప్రకాశ మార్గము, పరమాత్మని మార్గము. ఎప్పుడైనా కానీ కలియుగంలో ఉన్న మనుషులు అంధకారంలో ఉన్న కారణంగా మనము ప్రకాశం వైపు వెళ్తూ ఉంటే అంత తేలికగా దానిని తీసుకోరు. ప్రకాశంలోకి వెళ్ళనిద్దాము అనే భావన వారిలో కలగదు. ఇప్పటి వరకు ఎవరైతే శ్రేష్టమైన వారు, మంచి యోగులు, తపస్వీలు ఉన్నారో వాళ్ళందరినీ చూస్తే సమాజం యొక్క విరోధాన్ని వారందరూ సహించాల్సి వచ్చింది. ఈరోజు ఎవరినైతే గొప్పవారు అని చెప్తున్నారో, పూజిస్తున్నారో, మందిరాలు కట్టి వారికి పూజ ప్రార్థనలు చేస్తున్నారో, విగ్రహాల తలపై బంగారు కిరీటం పెట్టి పూజిస్తున్నారో, రాతి విగ్రహాల మెడలో బంగారు మాలలు వేస్తున్నారో, ఆ వ్యక్తులు చైతన్యంగా ఈ ప్రపంచం మీద ఉన్నప్పుడు ఎంతమంది విరోధాన్ని సహించాల్సి వచ్చినదో, వాళ్లపై రాళ్లు రువ్వారు, వాళ్ల స్వాగతం నిందలతో చేసేవారు. కానీ ఈరోజు చివరికి వారిని అర్థం చేసుకోగలిగారు. కానీ దీనికి కారణం ఏమిటి అంటే ఆ మహావ్యక్తులు విరోధం చేత విచలితం కాలేదు. విరోధమును విరోధముగా చూడలేదు. విరోధమును ముందుకు వెళ్లే సాధనంగా వాళ్ళు గ్రహించగలిగారు. సమాజంలో ఉన్నటువంటి పద్ధతియే ప్రతి మంచి విషయాన్ని విరోధించడము. పాపం చేసేవారికి అనేక రకాలుగా అనేక మంది సహాయం చేస్తారు. అసత్యం చెప్పేవారికి కోట్ల మంది సహాయకులవుతారు. కానీ సత్యంగా ఉండేవారికి సహాయకులుగా అంత త్వరగా ఎవరూ కారు. కానీ స్వమానంలో ఎంత స్థిరపడతారో అంత అపోజిషన్ స్వతహాగా సమాప్తమవుతుంది. ఒక గొప్ప ప్రాప్తి స్వమానంతో మనకి కలుగుతుంది. స్వమానంతో మన మాటలలో ప్రభావం చేరుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా తల్లి అవుతే పిల్లలు మీ మాట వినట్లేదు అనుకుంటే, ఈరోజు అందరి ముందు ఉన్నటువంటి సార్వజనిక సమస్య ఇది. కానీ మీరు స్వమానంలో స్థిరపడి పిల్లవాడిని ఆత్మరూపంలో చూస్తూ మీరు ఏం చెప్పినా పిల్లవాడు గౌరవపూర్వకంగా దానిని స్వీకరిస్తాడు. అలాగే మీరు ఒక టీచర్ అవుతే, ఒకవేళ మీ విద్యార్థులు ఆజ్ఞాకారిగా కావాలంటే స్వమానంలో ఉండే అభ్యాసం చేయండి. ఒకవేళ మీరు వ్యాపారులవుతే స్వమానంతో మీ మాటల్లో ప్రభావం కలుగుతుంది. ఏ క్షేత్రంలోనైనా అందరికీ తెలిసినదే మాటల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అని. ఒకవేళ మీరు అడ్వకేట్ అయితే మీ మాటలు ఎదుటివారిని చాలా త్వరగా కన్విన్స్ చేయగలుగుతాయి, మీ కేసు సఫలీకృతమవుతుంది. స్వమానము ప్రతి ఒక్కరికి చాలా అవసరము. మాటలలో మ్యాజిక్ని నింపుతుంది. మన మాటలు ప్రభావశాలిగా ఉండాలి. మనము ఈశ్వరీయ జ్ఞానాన్ని అందించే వాళ్ళము. మరి మన మాటలు వారిపై ముద్ర వేయాలి. మనం చెప్పేది వారు స్వీకరించాలి అంటే దానికోసం స్వమానం యొక్క అభ్యాసం చేయాలి. ఎందుకనగా మనం చెప్పేవి స్వయంగా భగవంతుని మాటలు, భగవంతుని మహావాక్యాలను మనం ఇతరులకి గుర్తు చేయిస్తున్నాము, నిద్రిస్తున్న శక్తులని మేల్కొల్పుతున్నాము, మనం వాళ్ళని దైవత్వం వైపు తీసుకెళ్తున్నాము, పోగొట్టుకున్న రాజ్యభాగ్యాన్ని వారు పొందేట్లుగా మనం చేస్తున్నాము. అయినా కూడా మనం చెప్పేటటువంటి మాటలపై అందరూ విశ్వసించరు. కావున బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం స్వమానంలో స్థిరపడితే వినేవారు మనపై సంపూర్ణ విశ్వాసమును ఉంచుతారు, మాటల యొక్క విలువ అర్థం చేసుకుంటారు. ఈ రోజుల్లో చాలామంది విద్యార్థులకి ఉన్న సమస్య, వారికి మనసు చదువు మీద ఉండట్లేదు, వారికి ఏకాగ్రత ఉండట్లేదు, వాళ్ళ మెమరీ పవరు రోజురోజుకి తగ్గిపోతున్నది. మరి పరీక్షల కాలం వచ్చింది అంటే పరీక్షల భయం వాళ్ళని అవిశ్రాంతపరుస్తుంది, అలజడిలోకి తెస్తుంది. ఏదైతే ప్రిపేర్ అయ్యారో అంతా మర్చిపోతున్నారు. ఒకవేళ విద్యార్థులకి స్వమానమును మనం నేర్పిస్తే వారిలో పరీక్షల భయం తొలగిపోతుంది, ఇక వాళ్ళకి భయం ఉండదు, వారిలో ఆత్మవిశ్వాసం వృద్ధి జరుగుతుంది. ఎందుకనగా స్వమానంతో ఆత్మవిశ్వాసం చాలా చాలా వృద్ధి జరుగుతుంది, వారి స్మరణ శక్తి ఏకాగ్రత శక్తి కూడా పెరుగుతాయి. ఎందుకనగా స్వమానం యొక్క అభ్యాసంతో ఆత్మకి ఆత్మిక సుఖం లభిస్తుంది. స్వమానము ఆత్మాభిమాని స్థితి యొక్క సర్వశ్రేష్ఠ స్థితి. ఈశ్వరీయ మహావాక్యాలలో మనం వింటూ ఉంటాము, మీ జీవితంలో దేహాభిమానం ఎలాగైతే స్వతహాగా మారినదో, దేహం గుర్తు రావడానికి ప్రత్యేకంగా గుర్తు చేసుకోని అవసరం లేదు, ఎలాగైతే దేహాభిమానం స్వతహాగా జీవితంలోకి చేరినదో, ఇప్పుడు ఆత్మాభిమాని స్థితి కూడా స్వతహాగా స్వాభావికంగా కావాలి. ఆత్మిక స్థితి అలవాటుగా మారిపోవాలి. సహజ భావంతో ఆత్మిక స్థితి మన వద్ద ఉండాలి. సత్యయుగంలో మీరు దేవస్వరూపంలో ఉన్నప్పుడు స్వతహాగా ఆత్మిక స్థితిలోనే ఉండేవారు, దానికోసం ఏ విధమైన అభ్యాసము చేయలేదు. మరి ఇప్పుడు కూడా అలాంటి స్థితి కావాలి అంటే దానికి ఆధారము స్వమానము. ఎందుకనగా స్వమానముతో దేహాభిమానము సమాప్తమవుతుంది, అప్పుడు ఆత్మాభిమాని స్థితి సదా ఉంటుంది. ఈ ఆత్మాభిమాని స్థితితో స్మరణ శక్తి ఏకాగ్రత శక్తి వృద్ధి చెందుతాయి, బుద్ధి క్షమత పెరుగుతుంది. మనుషులలో బుద్ధి యొక్క క్షమత ఎందుకు పెరగట్లేదు? బుద్ధి గురించి మనం అర్థం చేసుకోవాలి. బుద్ధిలో ఈరోజు అంతా చెడు అపవిత్రత చేరి ఉన్నది. ఆ అపవిత్రత కారణంగానే బుద్ధి క్షమత తగ్గిపోతూ ఉన్నది. ఈర్ష, ద్వేషము, అసహ్యము, వ్యర్థ చింతనలు ఇవన్నీ నిండి ఉన్నాయి. వీటి కారణంగా మనుషుల బౌద్ధిక క్షమత తగ్గిపోతూ ఉన్నది. ఏ విద్యార్థులైతే తమ బుద్ధి యొక్క క్షమతని పెంచుకోవాలో వారు తమ మనసులో పవిత్రత ధారణ చేయాలి. కానీ ఈరోజు సమాజంలో బ్రహ్మచర్య పాలన యొక్క విలువ గురించి ఆలోచన తగ్గిపోతున్నది. కానీ విద్యార్థులు దీనిపై జాగ్రత్త చూపించాలి. ఈరోజు సమాజంలో ఎవరూ దీని గురించి అటెన్షన్ చూపించట్లేదు. మెడికల్ సైంటిస్టులు కూడా బ్రహ్మచర్య పాలన గురించి విశేషంగా చెప్పలేకపోతున్నారు. పవిత్రత బలము మనుషుల బుద్ధిని వికసించేట్లుగా చేస్తుంది. కానీ పవిత్రత బలం పెరగాలంటే స్వమానం యొక్క అభ్యాసం కావాలి. పవిత్రత స్థితిని పెంచేది, పరమసుఖం యొక్క అనుభవమును చేయించేది స్వమానం యొక్క అభ్యాసము. పరమసుఖము అనుభవం అవుతే కర్మేంద్రియ సుఖము వెనక్కి వెళ్ళిపోతుంది, కర్మేంద్రియ జీతులుగా మనము కాగలుగుతాము. ఇంకా ముందుకి వెళ్తే మనకి ముఖ్యమైన విషయము యోగాభ్యాసము. స్వమాన అభ్యాసము ద్వారా యోగంలో మనము చాలా గొప్ప సఫలతని పొందగలుగుతాము. మీ అందరికీ స్వమానం గురించి బాబా చెప్పిన అనేక విషయాలను నేను గుర్తు చేయిస్తాను. బాబా చెప్పారు, ఏ పిల్లలైతే స్వమానం యొక్క సీటుపై ఉంటారో వారి బాధ్యత బాబా తీసుకుంటారు, స్వయంగా భగవంతుడే తీసుకుంటారు. ఎవరైతే అప్సెట్ అయ్యున్నారో దానికి బాధ్యులు స్వయమే. కానీ స్వమానంలో స్థిరపడ్డారు అంటే మన బాధ్యత స్వయంగా భగవంతుని చేతిలో ఉంటుంది, మనం నిశ్చింతగా ఉంటాము, నిశ్చింత చక్రవర్తిగా మనము తయారవుతాము, తేలిగ్గా ఉంటాము. మరి విశ్వసించాలి, స్వమానంలో మనం ఉన్నాము అంటే ఏ అలజడి మనకి ఉండదు, ఏమాత్రం దుఃఖ అశాంతులు ఉండవు. బాబా స్వయంగా మన బాధ్యత తీసుకుంటారు. సూక్ష్మరూపంతో బాబా యొక్క గైడెన్స్ మనకి లభిస్తుంది. బాబా ఛత్రఛాయగా అయ్యి మన తోడు ఉంటారు. బాబా యొక్క సుందర మహావాక్యాలు ఇవి. బాబా చెప్తారు, ఏ పిల్లలైతే స్వమానంలో స్థిరపడతారో వారికి ప్రకృతి కూడా గౌరవాన్ని ఇస్తుంది, స్వయంగా భగవంతుడు కూడా గౌరవాన్ని ఇస్తారు. ఆలోచించండి, ప్రకృతి ఈరోజు తన రూపంతో ప్రపంచ నాశనం చేస్తున్నది. ప్రకృతిలో కలిగే ప్రకోపాలు వినాశకారి శక్తిగా మారుతున్నాయి. ప్రకృతి ప్రకోపాలకి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎంత గొప్పవారైనా, ధనవంతులైనా, వైజ్ఞానికులైనా చూస్తూ ఉండిపోవడమే, ప్రకృతి ప్రకోపాలలో నష్టపోవడమే తప్ప ఎవ్వరూ చేయగలిగినది ఏమీ లేదు. ప్రకృతి జన్మ జన్మాంతరాలుగా మన పాలన చేస్తూ వచ్చినది, కానీ దానిని మనము నష్టపరిచాము. అందుకే అది క్రోధంతో వినాశనానికి ఏర్పాట్లు చేస్తున్నది. కానీ ఇటువంటి ప్రకృతి కూడా స్వమానదారి ఆత్మలకి గౌరవాన్ని ఇస్తుంది, ఏమాత్రం నష్టం చేకూర్చదు, ఇంకా వారి ఆదేశాన్ని పాలన చేస్తుంది. ఇంకా స్వయంగా భగవంతుడు కూడా స్వమానదారి ఆత్మలకి గౌరవాన్ని ఇస్తారు. స్వమానదారి ఆత్మలు ఎంత గొప్పవారు అంటే పరమాత్మని హృదయ సింహాసనాధికారిగా కాగలుగుతారు. స్వయంగా భగవంతుడే గౌరవాన్ని ఇస్తున్నారంటే ఎంత గౌరవం యొక్క విషయము. ఇంతకంటే గొప్ప ప్రాప్తి ఇంకెక్కడుంటుంది? 4 యుగాల్లో 3 కాలాల్లో ఇంకెక్కడ కూడా ఇంతకంటే గొప్ప ప్రాప్తి ఉంటుందా? స్వయంగా భగవంతుడే గౌరవించడము. భగవంతుడు గౌరవించడమే కాదు, వరదానాలతో కూడా మనల్ని నింపుతున్నారు. భగవంతుడు గౌరవించేది మహాత్మలకి. ఇంకా ఇటువంటి ఆత్మలని స్థాపన కార్యంలో తన తోడు చేసుకుంటారు, సృష్టి స్టేజ్ మీద ప్రత్యక్షం చేస్తారు. స్వమానంలో మనము స్థిరపడితే ఇతరులు కూడా మనల్ని అదే స్వరూపంతో చూస్తారు. ఏ స్వమానంలో ఉంటామో అదే స్వరూపంతో అందరూ మనల్ని చూస్తారు. దీనితో సేవలో కూడా వృద్ధి జరుగుతుంది. ఎవరైతే స్వమానంలో స్థిరపడి ఉంటారో వారే సహజ భావంతో సేవని సఫలం చేయగలుగుతారు, సేవా స్థానంలో కూడా వృద్ధి తీసుకురాగలుగుతారు. భగవంతునికి ఉన్న శ్రేష్ట కోరిక, నా సేవ యొక్క ప్రతి స్థానము విఘ్నముక్తముగా కావాలి అని. స్వమానము ద్వారా మనము ఈ శ్రేష్ట కార్యమును చేయగలుగుతాము. బాబా ఇంకా చెప్తారు, ఏ పిల్లలైతే స్వమానం యొక్క సీటుపై సెట్ అయి ఉంటారో జ్ఞాన సూర్యుని కిరణాలు వారిపై ఛత్ర ఛాయ వలె అనుభవమవుతాయి, వారు సురక్షితంగా ఉంటారు. కావున మనము అనుభవం చేసుకోవాలి, బాబా మనకి మంచి మంచి విషయాలను వినిపిస్తున్నారు. ఇది మనకి పరమ సౌభాగ్యము. భగవంతుడే స్వయంగా మన రక్షణ చేస్తున్నారు. స్వయంగా పరమాత్ముడే తండ్రిగా పరమ శిక్షకునిగా ఉన్నారు. అడుగడుగున మనకి దారి చూపిస్తున్నారు. మనము అతడి ద్వారా పొందిన స్వమానమును మన జీవితములో వరదానముగా మార్చుకోవాలి. బాబాని ఎదురుగా చూస్తే, భగవంతుడే ఎదురుగా ఉన్నారని చూసుకుంటే, ఇంకా భగవంతుడు మహావాక్యాలని ఉచ్చరిస్తూ ఉంటే, బాబా పిల్లలందరినీ స్వమానదారిగా స్వరాజ్యాధికారిగా చూస్తున్నాను అనే మాట అన్నప్పుడు, మరి మనల్ని మనం చూసుకోండి, ఎలా అనిపిస్తుంది? భగవంతుడు మనల్ని ఎంత గొప్ప దృష్టితో చూస్తున్నారు. మనం ఎలా కనిపించినా బాబా మాత్రం ఉన్నత దృష్టితో చూస్తున్నారు. మరప్పుడు బాబా యొక్క దృష్టిని మనం ఎందుకు అర్థం చేసుకోకూడదు? మరి నేను మీకు చెప్పేది ఏమంటే, ఎంత గొప్ప దృష్టితో బాబా మనల్ని చూస్తున్నారో మనం కూడా స్వయాన్ని అంత గొప్ప దృష్టితో చూడాలి. ఇది మనకి స్వమానము. భగవంతుడే స్వమాన దృష్టితో మనల్ని చూస్తున్నారు. మరి మనము స్వయాన్ని ఎందుకు అటువంటి స్వమాన దృష్టితో చూసుకోకూడదు? ఒకవేళ మనం స్వమానంలో స్థిరపడ్డాము అంటే, ఈ కలియుగ అంధకారంలో ఉంటూ కూడా మనం మాత్రం వెలుగులో ఉంటాము. అంతేకాదు, లైట్ హౌస్గా మనం కాగలుగుతాము. ఆ వెలుగు మన వరకే కాదు, మొత్తం ప్రపంచానికి చాలా సుందరమైన ప్రకాశంగా కాగలుగుతుంది. ఇంకా అంధకారంలో వెతుక్కుంటున్న ఆత్మలకి సత్య మార్గమును, ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గమును చూపించే విధంగా ఉంటుంది. కావున మనందరము భగవంతుని మహాన్ పిల్లలము. తన శ్రేష్ట స్థితిని అర్థం చేసుకొని స్వమానంలో స్థిరపడదాము. మరియు భగవంతుని శ్రేష్ట కామనలను మనం పూర్తి చేద్దాము. ఓం శాంతి.